శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీమతి సుబ్బాయమ్మ సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు నాగదుర్గ. త్రిభాషా సహస్రావధాని అభినవ సుఖ ఆంధ్ర మురారి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. డాక్టర్ ఎం రఘు గారిని గురువు గారిని పూలదండతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము.
గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే.
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భజగోవిందం స్తోత్రం 2వ రోజు ప్రవచనమునకు స్వాగతం. నిన్నటి రోజున జగానికి అంతటికీ తన అమోఘమైన రచనలతో ఆనందింపజేసిన ఆదిశంకరులకు మన అందరి చేత గురువుగారు వందన సమర్పణ చేసి సభ ప్రారంభించారు. ఆదిశంకరులు తన 32 ఏళ్ల జీవితకాలంలో ప్రతి నిమిషము మన అందరి ఆధ్యాత్మిక ప్రగతి కోసమే తపించారని అర్థమైంది. ఆయన ఎందుకు జగద్గురు అయ్యారో చక్కగా వివరించారు. శృతులు స్మృతులు పురాణముల మీద శంకరునికి సంపూర్ణమైన పట్టు ఉన్నదని చెప్పారు. కరుణకి దయకి అర్థం వివరించారు. భగవంతునికి ఉండే లక్షణాలన్నీ శంకరునిలో ఉండటం వలన భగవత్పాదులు అని పిలువబడేవారు అని గమనించాము. శంకరుల వారు స్థాపించిన 4 మఠాలు గూర్చి ఆయన దర్శించిన వివిధ దేవాలయాలు చెప్పిన స్తోత్రాలు గూర్చి వివరించారు. శంకరుని వాంగ్మయం వినేవారు వ్యాప్తి చేసేవారు కాషాయం కట్టని సన్యాసులు అని తెలియచేశారు. భజగోవిందంని మోహముద్గరం అని కూడా ఎందుకు అంటారో వివరించారు. కాశీ వీధులు ఎందుకు ఇరుకుగా ఉంటాయో తెలుసుకున్నాము. 80 ఏళ్ళు పైబడిన వ్యాకరణ పండితుడు దైవచింతన మరిచి ఇంకా పాండిత్యం పెంచుకునే ప్రయత్నం చూసి జాలితో శంకరులు చేసిన స్తోత్రం భజగోవిందం అని విన్నాము. మూడుడు అనే మాట వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు. పుట్టిన ప్రతి ప్రాణితో మృత్యువు కూడా కలిసి జన్మిస్తుందని అదే సత్యమన్న విషయం మరవకూడదని వివరించారు. కాశీనగరం ప్రాముఖ్యత వివరించారు. శంకరులు కాశీలో చేసిన స్తోత్రంలో కాశీ అధిష్టాన దైవమైన విశ్వేశ్వరులు కాకుండా గోవిందుని ఎందుకు జపించారో మాకు చక్కగా అర్థమైంది. విష్ణువుకి 5 సార్లు వేరువేరు సందర్భాల్లో గోవింద అన్న బిరుదు ఇవ్వబడిందని, ఆ బిరుదు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమని తెలుసుకున్నాము. వరాహ అవతారంలో భూమిని రక్షించి సప్తగిరులను స్వర్గం నుండి భూమికి తెచ్చినందుకు ఒకసారి గోవింద అన్న బిరుదు పొందారని విన్నాము. రామావతారంలో తన ఇంద్రియ నిగ్రహంతో లోకానికి ఆదర్శమైనందుకు గోవింద అన్న బిరుదు మరల పొందారు. 3వ పర్యాయం బ్రహ్మదేవుడు దాచిన గోవులు గోపాలకులు రూపం ధరించినప్పుడు 4వసారి గోపాలకులచే గోవర్ధన పర్వతమును పూజ చేసినప్పుడు ఆగ్రహించిన ఇంద్రుడు కురిపించిన వర్షం 7 రోజులు గోవర్ధనగిరిని అవలీలగా ఎత్తిపట్టుకొని గోవులను గోపాలకులను రక్షించినప్పుడు మరొక్కసారి గోవింద పట్టాభిషేకం జరిగిందని విన్నాము. 5వసారి పద్మావతి శ్రీనివాస కళ్యాణం తరువాత అగస్త్యుడు సుఖ మహర్షి బృహస్పతి గోవిందాని బిరుదు ఇచ్చారు అని తెలిపారు. కలియుగంలో గోవింద నామస్మరణమే గొప్ప పరిష్కారము అని శంకరులు గ్రహించి భజగోవిందం అని అన్నారని తెలుసుకున్నాము. చివరి కాలంలో గోవింద అనాలన్న ముందు నుంచి సాధన ఎంతో అవసరమని విన్నాము. జీవితం 3 నాళ్ళ అని ఎందుకు అన్నారో చక్కగా వివరించారు. గురువుగారి నుంచి మరెన్నో విషయాలు తెలుసుకోవాలని ఆసక్తితో ఇంతటితో నా పరిచయ వాక్యాలు ముగిస్తూ గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను.
శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. మళ్ళీ చెప్పండి అందరూ కూడా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. ఎప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుని శంకరుణ్ణి తలుచుకున్న తర్వాతే శంకరాచార్యులు వారికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకోవాలి. భగవంతుని కథ వినాలంటే భగవద్ ధ్యానం చెయ్యాలి. గురుమహిమ తెలియాలంటే గురువుని ధ్యానించాలి. ఆ గురువుగారు రాసిన స్తోత్రం యొక్క విలువ తెలియాలంటే ముందు ఆయన విలువ మనకు తెలియాలి. నిన్న మీకు భజ గోవిందంలో గోవిందాన్ని మాత్రమే ఎందుకన్నాడో చెప్పాం కదా. ఐదు పర్యాయములు ఒకే బిరుదు వరుసగా పొందినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి గోవిందనామం చాలా గొప్పది. గోవింద గోవిందాన్ని భజించేవాణ్ణి ఈ జన్మలోనే భవ విముక్తుణ్ణి చేస్తాను, సంసార బంధాల నుంచి విముక్తి పొందేలా చేస్తాను, ఏ దుఃఖము వారికి లేకుండా చేస్తాను అని విష్ణు వరమిచ్చాడు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఈ గోవింద అన్నది ఎక్కడని చెప్పుకున్నాం మనం నిన్న? కాశీక్షేత్రంలో. కాశీక్షేత్రంలో గోవిందనామస్మరణం ఏమిటి? ఏ తిరుపతి వెళ్ళినప్పుడు అయితే గోవింద 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 అనాలి, అలా అంటే మన పాపాలన్నీ పోయిందా పోయిందా అని వెళ్ళిపోతాయి. కానీ వారణాసి క్షేత్రంలో, అవిముక్త క్షేత్రంలో నిరంతరం విశ్వనాథుడు మాత్రమే అక్కడ పాలకుడు. కనుక దేవుడు అంటే విశ్వనాథుడు, క్షేత్ర పాలకుడు అంటే కేవలం కాలభైరవుడే. అక్కడ ఈయన భజ గోవిందం అన్నాడు. దీనికి కూడా కారణం ఉన్నది. అది కూడా కాశీఖండంలో వ్యాసుల వారు స్పష్టంగా చెప్పారు. ఒకప్పుడు విశ్వేశ్వరుడు తన మహా తేజస్సు నుంచి, ఆ తేజస్సు కూడా మూడవ కంటి నుంచి వచ్చిన తేజస్సు నుంచి ఒక లోకాన్ని సృష్టించాడు. ఈశ్వరుడి మూడవ కన్ను అగ్నిహోత్రం, పరమాత్మునికి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రుడు. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా నాశనమైపోయింది. ఆ నాశనమునకు ప్రళయము అని పేరు. ఆ కాలంలో ఈ సృష్టిలో నీరు తప్ప మీరు లేరు, నేను లేను, ఎవరం లేవు. ఈ జలప్రళయంలో పార్వతీదేవి శివుడితో లోకాలన్నీ నశించాయి, మనం ఉండడం కోసం ఒక ప్రత్యేకమైన స్థలం సృష్టించండి అని కోరింది. అప్పుడు ఆయన మూడవ కన్ను తెరిచాడు. ఆ మూడవ కన్నులో ఉన్న అగ్ని నుంచి, తేజస్సు నుంచి ఒక పట్టణం ఆవిర్భవించింది. అదిగో ఆ పట్టణమునకు కాశీ అని పేరు పెట్టాడు ఆయన. కాసురు దీప్తౌ, కాసురు అని ఒక ధాతు ఉన్నది, దానికి ప్రకాశించుట వెలుగుట. ప్రళయకాలములో కూడా నాశనం కాకుండా వెలుగుతుంది గనుక అన్ని లోకములు నాశనమైనా అదొక్కటి నశించకుండా ధగధగా వెలుగుతుంది గనుక. కరెంటు పోతే నిన్న దీపం కనపడలేదు మనకు, అవునా? తప్పన ఫ్లాష్ లైట్ పేలిపోయింది. అంటే ఈ బల్బులు తాత్కాలికమైన బల్బులు, ఎప్పుడు పేలిపోతాయో తెలియదు, ఎప్పుడు ఉంటాయో తెలియదు, మళ్ళీ ఈ కరెంటు కూడా ఉంటుందో లేదో తెలియదు. కానీ ఆయన కంటి నుంచి వెలుతురు వచ్చిందే, ఆ వెలుతురు సర్వకాల సర్వావస్థలలో ఉండే వెలుతురు, నాశనము లేని వెలుతురు. ఆ వెలుతురు నుంచి పుట్టింది గనక దానికి కాశీ. నిజానికి కాశీ అనే శబ్దమునకు అర్థం ఏమిటంటే ఎప్పటికీ నాశనము కానిది, సర్వకాల సర్వావస్థలలో తళతళా వెలుగునది, ఆ వెలుతురు వల్ల ఆహ్లాదము కలిగించున్నది. కొన్ని వెలుతురులు ఉంటాయి, ఆ వెలుతురు ఎక్కువైతే మనం తట్టుకోలేం. మీకు ఎవరికైనా అనుమానం వస్తే ఒకసారి చూడండి, మధ్యాహ్నం పూట సూర్యుడి కేసు చూడండి. ఒక్క సెకను సూర్యుడి కేసు చూస్తే కళ్ళు బైర్లు కమ్మి, చీకట్లు కమ్మి, ఆ తర్వాత మనకి ఏం జరుగుతుందో తెలియదు. కొందరు స్పృహ తప్పిపోతారు, కొందరికి కళ్ళు కూడా పోవచ్చు. ఈ ఫ్లాష్ లైట్ల కేసు ఎక్కువసేపు చూడండి మీరు, ఆ తర్వాత మన కంటికి ఏం కనపడదు. అంటే ఇది దీపమే, వెలుతురే, కానీ ఈ వెలుతురు మీ కంటికి ఆహ్లాదం ఇవ్వడం లేదు, ఆనందం ఇవ్వడం లేదు, దృష్టిని నాశనం చేసే వెలుతురిది. ఈ వెలుతురు నా మీద పడితే నేను మీకు కనబడతాను, కానీ సూటిగా దానికేసి చూస్తే కొంతసేపటికి నా కళ్ళు కనపడవు. అలా ఎక్కువసేపు దీపాన్ని చూస్తే చాలా ఇబ్బంది కూడా. అందుకే రాత్రిపూట డ్రైవ్ చేయటం చాలా యాతన. అవతల వాడు ఫ్లడ్ లైట్లు వేసుకొస్తూ ఉంటే ఆ లైట్లు మనం చూడలేం. కానీ కాశీ ప్రళయకాలంలో కూడా వెలుతురుతో నిండి ఉంటుంది, ధగధగా వెలుగుతుంది. ఈ వెలుగు ఎటువంటిదట, చూచిన వాడి కంటికి ఆనందం కలిగిస్తుంది, కంటికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తుంది. అటువంటి వెలుతురు చాలా అరుదుగా ఉంటుంది, అది ఒక్క శివుడి దగ్గరే ఉంటుంది. అందుకే ఆ పట్టణమునకు కాశీ అనగా ఎప్పుడూ వెలుగునది, ఆ వెలుతురు చూసిన వాడికి ఆనందం ఇస్తుంది కానీ కంటికి బాధ కలిగించదు అని పేరు పెట్టారు. అది కాశీక్షేత్రం యొక్క ఆవిర్భావం. ఇక అప్పటి నుంచి కాశీ నాశనం లేకుండా ఈ భూమి మీదే ఉంటుంది. మనబోటి వాళ్ళకి ముక్తి కావాలంటే కాశీకే వెళ్ళాలి. చివరి క్షణములలో ఎవరైనా కాశీయే వెళ్ళాలి, అక్కడ మరణించాలి అని కోరుకుంటారు. కొంతకాలం పోయాక ఈ కాశీని ఆయన సృష్టించాక క్రమక్రమంగా కాశీ పట్టణం పెరిగిపోయింది. పట్టణం పెరిగినప్పుడు జనం పెరిగారు, భక్తులు పెరిగారు. దీనికి ఒక పరిపాలకుడు అవసరమయ్యాడు. ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్స్ పెరిగితే దాన్ని మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్ కావాలి, లేకపోతే ఇబ్బంది కదా. అన్నీ ఒక వ్యక్తి ఎక్కడ చూడగలుగుతాడు? అందుకని వెంటనే ఆయన ఏం చేశాడు, తన శరీరము నుంచి ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు. ఆయన నీలముగా ఉన్నాడు, నాలుగు చేతులతో పుట్టాడు, శంఖ చక్ర గదా పద్మములతో పుట్టాడు. ఆయనకి వెంటనే నీలమేఘఛాయా శరీరుడు అని పేరు పెట్టి, నాయన ఈ కాశీతో పాటు లోకాలు కూడా పెరుగుతున్నాయి, ఈ లోకాలన్నిటినీ పోషించే బాధ్యత ఈరోజు నుంచి నీకు అప్పగిస్తున్నాను, దయతో కాశీకి నువ్వు పోషకుడిగా ఉండు. ఈ ఒక్క కాశీయే కాదు, సమస్త లోకాలని ఈరోజు నుంచి నువ్వే పోషించు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, పోషించడం అంటే అంత తేలిక ఏమిటండి, పాలించడం తేలిక, పోషించడం కష్టం. కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పాలకుడికేముంది, కర్రొచ్చుకుంటే అయ్యి జాగ్రత్తగా ఉండు అంటే అవతల వాళ్ళు వింటారు, తేడా వస్తే కర్రతో నెత్తిమీద కొడతాడు. కానీ వేళకి అన్నం పెట్టడం ఎంత కష్టం అనుకుంటున్నారు? ఎప్పుడు ఎవడికి దాహం వేస్తుందో తెలియదు, అప్పుడు బాటిల్ పెట్టాలి, ఆకలి వేస్తే అన్నం పెట్టాలి, ఇందులో ఏది తేడా వచ్చినా ఇబ్బంది. పోషణ అంటే వస్త్రాలు ఇవ్వడం, వేళకి నిద్రకు కావలసిన వస్తువులు చూడడం, వాడికి అనారోగ్యం వస్తే వైద్య సదుపాయం ఇవ్వడం, చచ్చిపోతే శరీరాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళడం, ఇవన్నిటికీ కలిపి పోషణ అని పేరు. ఈ పోషణ కొంచెం కష్టం, పాలన కంటే, తక్కిన పనులన్నిటికంటే పోషణ ఎప్పుడూ కష్టం. తండ్రి గారికి ఏముంది, వేళకింత సంపాదించి అక్కడ పెడతారు, కానీ వచ్చిన వాళ్ళందరికీ వేళకి కాఫీ ఇవ్వడం, టీ ఇవ్వడం, టిఫిన్లు పెట్టడం, భోజనం పెట్టడం ఆడవాళ్ళకి ఎంత కష్టం అండి. దిక్కుమాలిన మగవాళ్ళు ఆడవాళ్ళు అని అణిచివేస్తున్నారు అని అందుకే ఈ మధ్యన కొంతమంది విప్లవాలు లేవదీస్తున్నారు. నిజానికి పాప స్త్రీలకి చాలా కష్టం ఉంది, అందులో ఏం సందేహం లేదు. ఇటు తండ్రి సంపాదించివ్వాలి కాబట్టి ఆయన గొప్పవాడే, దానిని జాగ్రత్త పెట్టి తల్లి పోషించాలి, పోషించే బాధ్యత తల్లిది. ఇప్పుడు ఈ పోషణ భారం నా మీద పెడుతున్నావు నువ్వు, ఈ బాధ్యత స్వీకరించాలంటే నాకు కొంత శక్తి కావాలి, ఆ శక్తి కోసం తపస్సు చేస్తాను, తపస్సు అయ్యేదాకా మాత్రం నాకు పట్టాభిషేకం వద్దు అని ఆ నల్లని వాడు కాశీలో, అప్పటికింకా గంగానది పుట్టలేదు, అక్కడికి రాలేదు, అందుకని ఓ ప్రాంతానికి వచ్చి తపస్సు చేద్దామనుకున్నాడు. తపస్సు చేసేవాడు రోజూ స్నానం చెయ్యాలి, పొద్దుటే సంధ్యావందనం చెయ్యాలి, ఆచమనం చేయడానికి నీరు కావాలి. అందుకని ఆయన ఏం చేశాడు, వెంటనే తన చేతిలో ఉన్న చక్రంతో, ఆయనకు నాలుగు చేతులున్నాయని శంఖం చక్రం గదా పద్మాలతో పుట్టాడని చెప్పారుగా మీకు ఇందాక, అందులో చక్రంతో ఒక ప్రాంతాన్ని తవ్వాడు. చక్రంతో తవ్విన ఆ గోతికి చక్రతీర్థము అని పేరు వచ్చింది. అప్పుడు ఆయన ఈ చక్రం తవ్వుతూ ఉండగా శరీరం నుంచి చెమట కూడా వచ్చింది. సాధారణంగా భగవంతునికి చెమట రాదు, కానీ లోకశ్రేయస్సు కోసం ఆయన కూడా మానవుడిలా మారి చెమటను సృష్టించుకున్నాడు. ఈ చెమటని గోతిలో పోశాడు. మన శరీరం నుంచి వచ్చిన చెమట భయంకరమైన వాసన వస్తుంది. కొంతమంది మహానుభావులు ఉపన్యాసానికి రాగానే దగ్గరకు వచ్చి రెండు చేతులు ఎత్తు గురువుగారు అంటారే, ఆ చేతులు ఎత్తినప్పుడు మూడు రోజులు ఆనందం లేకపోయాను నేను. అందువల్ల దయతో ఇక్కడ ఉపన్యాసానికి వచ్చే ముందు శుభ్రముగా స్నానము చేసి సామాజిక స్పృహతో, ఇంకా స్నానము చేసిన శరీరము నుంచి శ్రమజలం వచ్చేవాళ్ళు అవేవో రకరకాల సెంట్లు ఇస్తున్నారు కనుక ఆ సెంటు కొట్టుకోండి, స్నానం చేసుకొట్టుకుంటే మంచిది, లేకపోతే ఈ సెంటు చెమట కలిసి ఫెయింట్ అయిపోతున్నాను నేను, కొంచెం ఇబ్బంది వస్తుంది. కానీ పరమాత్మ శరీరం నుంచి వచ్చే శ్రమజలం ఉందే, ఆ చెమట మంచి సువాసనతో ఉంటుందిట, పరిమళంతో ఉంటుంది. భగవంతుని శరీరము నుంచి ఏది వ్యర్థ పదార్థం రాదు, దుర్వాసనతో ఉండదు. ఈ శ్రమజలం చెమట నీరు చక్రంతో తవ్విన గోతి నిండా నింపాడు. ఆ నీరు ఎప్పటికీ ఎండిపోని నీరు. ఆ నీటిలోనే స్నానం చేసి దాన్ని ఆచమనంగా తీసుకుని మంచినీళ్ళ కింద తాగి అక్కడ 1000 ఏళ్ళు తపస్సు చేశాట. పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1000 సంవత్సరముల కాలం కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని విశ్వనాథుడు ప్రత్యక్షమై, ఆహా నీలమేఘఛాయ శరీర, నీ తపస్సు చాలా గొప్పది, ఆ తపస్సుకి మెచ్చుకున్నాను నేను. ఇంద్రియ నిగ్రహంతో ఇంతటి కఠోర తపస్సు చేసిన వాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు అని ఆనందంతో తలెలా ఊపాడు. వెంటనే ఆయన కుడి చెవికున్న దుద్దు కర్ణిక ఊడెక్కడ పడిపోయింది. చెవులకు ఉండేటటువంటి దుద్దులు ఉంటాయి, ఆడవాళ్ళకే కాదు పూర్వం మగవాళ్ళకు కూడా ఉండేవి. అవి మణులతో తయారు చేయబడిన కర్ణిక. ఈ దుద్దు ఊడి మిడిసి ఆ నేల మీద పడింది. అందుకని ఆ ప్రాంతమునకు మణికర్ణిక అని పేరు వచ్చింది. మణులు తాపడము చెయ్యబడిన కర్ణాభరణము పడిన స్థలం మణికర్ణిక. ఆ ఘట్టమునకు ఇప్పటికి కూడా మణికర్ణిక ఘట్టము అని పేరు కాశీలో. అక్కడ విష్ణువు ఆనాడు తవ్వాడని చెప్పామే ఆ నీలమేఘఛాయ శరీరుడు, ఆ స్థలమునకు చక్రతీర్థము అని పేరు. కాశీ వెళ్ళిన వాళ్ళు వీలో ఉండే ఉంటారు కదా, వెళ్ళకపోతే ఓసారి రండి నాతో అందరం కలిసి జై జెండా పైకప్రాదని వెళ్ళిపోదాం, ఎవరి డబ్బులు వాళ్ళవే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక గురువుగారు రమ్మన్నారు కదా, మీ టిక్కెట్లు అంటే కొంచెం నాకు ఇబ్బంది వస్తుంది, డాక్టర్ గారు అయితే పర్వాలేదు కానీ మీకోసం విమానం కూడా ఏర్పాటు చేస్తారు, ఆయన పుణ్యాత్ములు అయిపోయారు కాబట్టి. అంటే ఇదివరకు పుణ్యాత్ములే, ఇప్పుడు ఇంకొంచెం పుణ్యాత్ములు అయ్యారు. అందరం అక్కడికి వెళ్ళి చూడాలి. కాశీ గంగలో స్నానం చేసేటప్పుడు మణికర్ణిక అని ఒక తీర్థం ఉంటుంది. అక్కడ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు ఆ నల్లనివాడు. అక్కడ ఆయన చక్రంతో తవ్విన స్థలమునకు చక్రతీర్థము అని పేరు. తీర్థయాత్రలు చేసేవాడు తప్పక చక్రతీర్థానికి వెళ్ళవాలి. తీర్థయాత్రలు ఎలా మొదలెట్టాలో తెలుసా? ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. మొట్టమొదట ఎప్పుడు నైమిషారణ్యంతో యాత్ర మొదలుపెట్టాలి. యాత్రలు చెయ్యాలి అనుకున్నవాడు ముందు నైమిషారణ్యం వెళ్ళాలి. అది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి 3 గంటల దూరంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ తర్వాత రెండవది చక్రతీర్థం అనగా మణికర్ణికా ఘట్టము, అది రెండవసారిగా చూడాలి. ఇక అక్కడి నుంచి మీ ఇష్టం, క్రమం తప్పకుండా మీ ఇష్టం ఏదైనా చూడండి, కానీ ఫస్ట్ నైమిషారణ్యం, రెండవసారి చక్రతీర్థం. ఈ రెండూ చూశాక మీరు తీర్థయాత్రలు చేయడానికి నియమం లేదు, ఎలాగైనా వెళ్ళవచ్చు అన్నాడు. లెక్కలేనని తీర్థయాత్రలు చేయొచ్చు. ఆ చక్రతీర్థానికి అంత విలువ ఉన్నది. అక్కడ ఆ తపస్సుకు మెచ్చుకుని శివుడు తల ఊపడంతో మణికర్ణిక పడింది కనుక మణికర్ణిక ఘట్టం అన్నారు. అప్పుడు శివుడు, నాయన నీలమేఘఛాయ శరీర, ఈ కాశీక్షేత్రాన్ని లోకాన్ని పోషించమంటే పోషించడానికి శక్తి కావాలి, తపస్సు చెయ్యాలి అని ఇక్కడ తపస్సు చేశావు. ఈ తపస్సు ఇంద్రియ నిగ్రహంతో చేశావు. ఎక్కడ నీ మనస్సులో ఏ వస్తువు వాసన రాలేదు. తపస్సు చేసేవాళ్ళకి వస్తు వ్యామోహం రాకూడదు. అంటే ఏమిటనమాట, జపం చేయటానికి జపమాల చేతిలో పట్టుకున్నాం ఉదాహరణకి, ఏదో రామ కృష్ణ అనుకుందాం అనుకున్నాం, రామకృష్ణ సేవా సమితిలో కూర్చొని రామకృష్ణ రామకృష్ణ అనుకునే లోపు ఎన్ని వస్తువులు కంటికి కనబడతాయో, పక్కన వాటర్ బాటిల్ పెట్టారా లేదా, దండ వేశారా లేదా, ఎదురుగుండా కళ్ళదోడు పెట్టారా లేదా, లేదా ఈ లోపు పక్కన ఉన్నవాడు జనాలు ఎంతమంది వచ్చారు, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్యామోహం ఉంటుందండి. నేను చాలామందిని చూశాను, జపం చేసే వాళ్ళలో ఎక్కువ మందికి చాంచల్యం, అందులో కలియుగంలో వాళ్ళకి చాంచల్యం మరింత ఎక్కువ. ఓ పక్కన జపం చేస్తూనే ఉంటారు, మంత్ర అనుష్ఠానం చేస్తూనే ఉంటారు, ఏమో తొందరగా జపం పూర్తి చేసుకొస్తాను, నీరసం వచ్చేస్తోంది, ఇడ్లీ చేసావా అంటాడు. చేశానండి ఇడ్లీ. చట్నీ కూడా చేసావా? చేయలేదండి. అయితే ప్యాట్నీ సెంటర్కి వెళ్ళి కాస్త చట్నీ పట్టుకురా అంటాడు మళ్ళీ ఇంతలోనే. అసలు జపం చేసేవాడికి చట్నీ ఇడ్లీ గుర్తుకొస్తే ఇహ అది జపమేమిటి వీడి మొహం. మీరంటే మహాత్ములు గనక పురాణం వింటున్నప్పుడు మీ మనస్సు నిలకడగా ఉంచుకుని ఇంకెక్కడికి బయటికి వెళ్ళనివ్వట్లేదు. కొంతమంది పురాణం వింటూనే ఉంటారు, బైక్ బయట పెట్టొచ్చాను, తాళం వేశానా లేదా, చెప్పులు బయట పెట్టాను, నా చెప్పులు పక్కన ఇంకొక ఆయన కూడా పెట్టాడు, ఆయన చెప్పులు నా చెప్పులు కూడా దిక్కుమాలది బాటా చెప్పులే, అది ఇది 8వ నెంబరే, నా చెప్పులు పొరపాటు వాడు వేసుకుపోతాడేమో అని బెంగెట్టుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. అందుకే ఈ బాధపడలేక అసలు చెప్పులే వేసుకోకుండా ఉపన్యాసానికి చప్పును వచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు. కొంతమంది పాదాలు ఏనుగు పాదాలు కనుక వాళ్ళ చెప్పులు ఎవరికీ సరిపోవు కనుక వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళకి బెంగక్కర్లేదు. ఈ అనుక్షణం మానవుడు జపం చేస్తున్నప్పుడే ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉండాలో అన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడే ఫోన్లు వస్తాయి, అప్పుడే పోపుల వాసనలు వస్తాయి, అంతలోనే స్కూల్కి వెళ్ళిపోవాలనే బెంగ వస్తుంది. ఇలా అనుక్షణము జపము మీద మనస్సు లగ్నం కాకుండా ఉండడం పూర్వము ఉండేది, ఇప్పుడు కలియుగంలో మానవులు ఎక్కువైపోయిందిట. కానీ పరమాత్ముడు అలా కాదు. ఆ నీలమేఘఛాయ శరీరుడు ఈ 1000 ఏళ్ల తపస్సులో ఒక్కనాడు కూడా కాశీ విశ్వేశ్వరుణ్ణి తప్ప మరెవరినీ తలుచుకోలేదు. ఆయనకి మరొక వస్తువు గుర్తుకు రాలేదు. అంతటి కఠోర తపస్సు చేసిన వాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. కాబట్టి నీకు నేను గోవింద, ఇంద్రియ నిగ్రహముతో తపస్సు చేసిన వాడివి, ఇంద్రియములను ఆనంద పెట్టిన వాడివి అని బిరుదిస్తున్నాను అని వెంటనే ఏం చేశాడంటే ఓ పెద్ద సింహాసనాన్ని విశ్వకర్మ ద్వారా ఏర్పాటు చేయించాడు. ఆ సింహాసనం మీద శుభముహూర్తంలో ఈ గోవిందుణ్ణి కూర్చోబెట్టాడు, లక్ష్మీదేవిని పక్కన కూర్చోబెట్టాడు, గణపతి వచ్చాడు, కుమారస్వామి వచ్చాడు, దిక్పాలకులు వచ్చారు, ప్రమథగణాలు వచ్చారు, అందరినీ పిలిపించాడు. ఒకళ్ళు గొడుగు పట్టుకున్నారు, ఒకళ్ళు వింజామర విసిరారు. ఏం రాశారండి సంస్కృతంలో వేదవ్యాసుల వారు, తెలుగులో శ్రీనాథుడైతే ఒకడు పడగబట్టాడు, ఒకడు గొడుగు పట్టాడు, ఒకడు వింజామర వీశాడు, మరొకడు తప్పెట్లు వాయించాడు, ఒక్కొక్కడు గోవిందాన్ని పాటలు పాడాడు, కొందరు పన్నీరు చల్లారు, కొంతమంది పట్టు వస్త్రాలు ఇచ్చారు, కొందరు ఒళ్ళంతా చందనం పూశారు. అప్పటిదాకా నీలంగా ఉన్న ఆయన శరీరం అంతా చందనం పడగానే చందన చర్చిత నీలకళేవరుడు అయ్యాడు ఆయన. ఈ విధంగా పరమ శుభప్రదమైన వాతావరణంలో కాశీక్షేత్రంలో ఆయన్ని పోషకుడిగా నియమించి పట్టాభిషిక్తుని చేశారు. ఇందులో నేను చెప్పిన వాక్యంలో రవ్వంత కూడా నా సొంత పెత్తనం లేకుండా వేదవ్యాసుడు స్కాంద పురాణములో రాసిన కాశీఖండంలో ఉన్నది చెబుతున్నాను. మళ్ళీ శివపురాణములో కూడా రుద్ర సంహితలో ఉన్న ఘట్టం చెబుతున్నాను. రెండు చోట్ల ఇదే యథాతథంగా రాశారు. ఇలా శివుడు విష్ణువుని కాశీక్షేత్రానికి పోషకుడిగా నియమించి, నాయన ఈరోజు నుంచి కాశీని ప్రపంచాన్ని పోషించే బాధ్యత నీది, నాకంటే నీకు ఎక్కువ పేరు వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా అందరూ నిన్నే ముందు తలుచుకుంటారు, నా గుళ్ళో బూడిది పెడతారు, నీ గుళ్ళో మాత్రం చందనం పెడతారు, నా గుళ్ళో ఏదో ఒక కొబ్బరికాయ అరటిపండు నైవేద్యం పెడతారు, నీకు మాత్రం బాలభోగాలు, దద్దోజనాలు, కట్టు పొంగలి, చక్కెర పొంగలి, పులిహేర, ఓరి నాయనో ఒకటి ఒకటి రకరకాల పిండి వంటలతో నీకు నివేదన చేస్తారు. కాశీక్షేత్రంలో ఈరోజు నుంచి నా నామం ఎంతో నీ నామం అంత, అందులో చచ్చిపోయే ముందు ప్రతి వాడి దగ్గర గోవింద లేక రామ ఈ రెండు నామములు ఉచ్చరించిన వాడిని నేను అనుగ్రహిస్తాను. నేను కూడా శవాల చెవిలో ఓం శ్రీరామ అనే నామం చెబుతాను, నీకే ఇక్కడ ప్రాముఖ్యం ఇస్తున్నాను అని వరమిచ్చాడు. అందుకే కాశీలో ఎవరికైనా బోధ చేసే ముందు గోవింద అని పలకరిస్తారు. మీరు చూడండి, ఈసారి సన్యాసుల ఆశ్రమానికి వెళితే గోవింద అంటారు. ఎవరన్నా చచ్చిపోయి వెళ్ళిపోతూ ఉంటే, శవం వెళ్ళిపోతూ ఉంటే శవాన్ని మోసేవాడు శివశివ అంట చూడండి, రామనామ సత్యహై, రామనామ సత్యహై అంటాడు. చివరికి మిగిలింది రామనామమే. రామనామం ఒక్కటే సత్యం, ఇంకా ఏదీ సత్యం కాదు. సత్యమే చాలా గొప్పది, సత్యం వల్లే మానవుడు తరిస్తాడని చెప్పారు. అందుకే ఇందాక అమ్మాయి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటే, శిరస్సు వంచాననే మాట అన్నందుకు అది సత్యం చేయడానికి తల ఉంచన్నాను. సత్యం లేకపోతే శివుడికి కోపం వస్తుందిట. మన ఊరికే మామూలుగా మాటగా మీకు పాదనమస్కారం అంటామే, పాదనమస్కారం అన్నామంటే పాదాలకు దండం పెడితేనే పాదనమస్కారం అనాలి, ఉత్తునే పాదనమస్కారం అంటే ఎలాగా? గురువుగారు నా సర్వస్వం మీకు ఇచ్చేస్తున్నాం అన్నారంటే మీకు ప్రమాదం. రేపటి నుంచి అలా అన్నారంటే మీ ఇల్లు నాకు వెంటనే రాసిచ్చేయాలి. అలా రాసిచ్చే దమ్మున్నవాడే గురువుగారు నా సర్వస్వం మీదనాలి. కానీ ఆ గురువుగారు మీకు నాకు తేడా ఉందండి, మా అవన్నీ మీవే అన్నారా, ఇక ఆ తర్వాత సత్యం మీద నిలబడి మీవన్నీ నాకు ఇచ్చేయాలి. అందులో తణుకులో సజ్జాపురంలో ఉన్న ఇల్లు ఇవ్వాలంటే ఇంకెంత బాధ వచ్చేస్తుంది. ఏదో కాస్త బొత్త పెంచుకుని సజ్జాపురంలో ఓ ఇల్లు కట్టుకోవడమే చాలా కష్టం అయ్యే, ఆ ఇల్లేమో సర్వస్వం మీదేని మాట వరసగానే ఆ తర్వాత రాసి ఇవ్వాలా, ఇక యావత్ జీవితం నిద్ర పట్టదు. అందుకని పెద్దల దగ్గర, సామాన్యుల దగ్గర ఎలా మాట్లాడినా పర్వాలేదు, కానీ పెద్దల దగ్గర ఏం మాట్లాడినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకనే మాట వరస కూడా అసత్యం ఆడకూడదట. లీలలందును బొంకులు లేనివాడు అని ప్రహ్లాదుడు గురించి చెప్పారు. అలా పరమాత్ముడు ఏం చేశాడనమాట, గోవిందుడికి ఎట్టి పరిస్థితులలోనూ ఇక్కడ విలువ ఇవ్వాలి, ఇక్కడ చచ్చిపోయిన వాడి చెవిలో గోవింద స్మరణ చేయించాలి, వైరాగ్యం రావాలంటే ఇక్కడ గోవిందుణ్ణి భజించాలి అన్నాడు. అప్పటి నుంచి అక్కడికి వచ్చిన పౌరాణికులు గోవింద స్మరణ చేయటం మొదలుపెట్టారు. శివుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు శివుడిని స్తుతిస్తున్నారు, శవాల దగ్గర రామనామ సత్యహయ అంటారు, పురాణం చెప్పేటప్పుడు అక్కడ గోవింద అంటారు. చూడండి, వీరికి కావాలంటే తులసీదాసు లాంటి వాళ్ళు రామాయణం ఎందుకు చెప్పారంటే అక్కడ కారణం అదే. ఇప్పటికి కూడా సప్తమోక్షపురాలలో ఒకటైన కాశీలో భాగవత సప్తాహాలు చేస్తారు శివుడి కథతో పాటుగా. ఇది తెలిస్తే ఓహో ఇక్కడ విశ్వేశం అనకుండా భజ విశ్వేశం అనకుండా భజ గోవిందం అని ఎందుకు అన్నాడు శంకరుడు. శంకరాచార్యుల వారికి ఇన్ని శాస్త్రములు ఆపోసిన పట్టినవాడు గనక, అన్నీ తెలుసు గనక, ఆయనే శంకరుడు గనక ఇక్కడ గోవిందుండే తలుచుకోవాలి. అలా తలుచుకుంటేనే మోహం తొలగుతుంది, గోవింద అంటేనే ముక్తి లభిస్తుంది. ఇది శివుని ఆజ్ఞ, విశ్వేశ్వరుడి ఆజ్ఞ. విశ్వేశ్వరుడు గోవిందుండి పట్టాభిషిక్తుని చేశాడు అని గ్రహించి భజ గోవిందం అన్నాడు. అలా పట్టాభిషేకం చేసిన స్థలం ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు కాశీలో మీరు చూడండి, బిందు మాధవుడు అనే పేరుతోటి వేణుగోపాలుడికి ఒక గుడి ఉంటుంది గంగానదీ తీరంలో. చాలా అద్భుతమైన ఆలయం. ఆ లోపల ఉంటాడు మాధవుడు అన్నమాట. ఆ మాధవుణ్ణి చూసి తీరాలి. రేవులమ్మట వెళ్ళిపోతే అక్కడ ఒక అందమైన శ్రీపీఠం అని ఒక పీఠం ఉంటుంది. ఆ పీఠం దగ్గరే కనపడుతుంది. కాశీ రేవుల్లో నడుచుకుని వెళ్ళొచ్చు మనకి. కాకపోతే ఈ మధ్యన అందరూ సుకుమారులు అయిపోయారు, నడక ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తగ్గిపోయింది. అవకాశం లేక కానీ లేకపోతే ఉపన్యాసానికి ఈ రామకృష్ణ సేవా సమితిలోకి రోప్పు వేయించండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. మా ఇంటి దగ్గర నుంచి కానీ, వేల్పూరు నుంచి కానీ, అదేదో పాలంగి నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా లోపలికి ఒక తాడు, ఇనప తాడు మీద వచ్చి కూర్చునేటటువంటి ఒక విధానం ఉందే రోప్వే, అది వేయించండి, మేము వస్తాం అంటున్నారట. ఆఖరికి లెట్రిన్లోకి కూడా స్కూటర్లు వేసుకెళ్ళిపోతున్నారయ్యే మాయదారిది. ఇంట్లో కూడా నడవడం మానేశారు. అలా నడవటం మానేయటం వల్లే మన శరీరాలకి రకరకాల రోగాలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు నడవండి, పురాణం వినడానికి నడిచిరండి. ఏముందండి పాలంగి నుంచి ఇక్కడికి నడిచి వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఆకలి కడుపులో కరకరలాడుతుంది, ఇంకో ముద్ద ఎక్కువ తింటాం, ఆరోగ్యంగా ఉంటాం. అంతేగాని లోపల దాకా ఆటోలో వచ్చేస్తే, లోపల దాకా కారులో వచ్చేస్తే కొంతకాలానికి అలా బొజ్జ పెరుగుతుంది. ఆ తర్వాత మనం ఏ పనులు చేయలేకుండా పోతున్నాం. ఎందుకు చెబుతున్నానంటే కాశీక్షేత్రములో గోవిందుడని బిరుదిచ్చి ఆయన్ని క్షేత్ర పోషకుడిగా చేసినటువంటి అద్భుతమైన ప్రాచీనాలయం ఎప్పటికి కూడా ఉంది. ఆ పక్కన కూడా కలిపురుషుడు తగులడ్డాడు, అక్కడ మసీదు కట్టేశారు. కర్మరా బాబు అనిపిస్తుందన్నమాట. ఎక్కడ వెలుగుంటే అక్కడ నీడ ఉన్నట్టుగా ఈ దౌర్భాగ్యులు, ఈ పచ్చి తురకాళ్ళు చేరని ప్రదేశం అంటూ లేకుండా అయిపోయింది ఆ ప్రాంతం. భగవంతుడే మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకు చెబుతున్నాను ఇది అంతే, మొత్తం మీద గోవిందనామస్మరణం చేయించటం వెనకాల శంకరుడు ఇన్ని కోణములు చూపించాడు. ఇప్పుడు ఆయన ముందేమో భజ గోవిందం అనేసి ఊరుకున్నాడు కదా. ఇక్కడ నుంచి మనకి హితోక్తులు ఎలాగ మన జీవితాన్ని నడుపుకోవాలో తెలియచేసేటటువంటి సూక్తులు చెప్పాడు ఆయన. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ప్రతిదానికి గీతానికి వెనకాల ఈ భజ గోవిందం అనేది ప్రారంభంలో మనం ఎలా అయితే ఎత్తుకుంటామో పల్లవి అలా ఎత్తుకుంటాడనమాట ఆయన. ఇక్కడ కూడా మళ్ళీ మూఢ అని అన్నాడు ప్రారంభంలో, మూఢమతే అన్నాడా. ఈ రెండవ గీతంలో కూడా మూఢ అని సంబోధన చేశాడు. ఎందుకో నిన్న మీకు చెప్పాను, మూఢ శబ్దం మర్యాద, శాస్త్ర మర్యాద గ్రహించని వానికి వాడాలి. మూర్ఖుడేమో కేవలం అజ్ఞాని, మూఢుడు అజ్ఞాని కాదు, శాస్త్రాలని పురాణములను ఇతిహాసములను నమ్మనివాడు. ఉదాహరణకి పురాణములన్నీ రోజు గోవుకి నమస్కరించండి మీ పాపాలు పోతాయంటే ఈ మూర్ఖుడు ఏం చెప్తాడనమాట, వీడే ఉపన్యాసాల్లో కూడా చెప్పేస్తాడనమాట, గోవు పశువు దానికి ఎందుకండి దండం అంటాడు. సత్యనారాయణ ప్రసాదం తింటే మంచిది అని పురాణాలు చెప్పాయనుకోండి, ఆ ప్రసాదానికి అంతరార్థం తెలియక సత్యనారాయణ ప్రసాదం అంటూ ఏమీ లేదు, తినకండి తినడం వల్ల ఏం లాభం లేదంటాడు. గుడికి వెళ్ళి ప్రదక్షిణ చెయ్యండి అంటే ప్రదక్షిణ వద్దంటాడు వీడు. శాస్త్రాల్లో ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని మూఢ అనే శబ్దంతో సంబోధిస్తారు. శాస్త్రములంటే వేళకోణం అనుకుంటున్నారా? వేదవ్యాసుడు అనంత తపస్సు చేసి విష్ణుస్వరూపుడు గనక మనకి పురాణాలు ఇతిహాసాలు ఇచ్చాడు, బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు, వాటన్నిటినీ శాస్త్రములు అంటారు. శంకరుడు రాసిన స్తోత్రాలన్నీ శాస్త్రముల కింద లెక్క. ఇటువంటి శాస్త్రములను విడిచిపెట్టి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఈ లోకంలోనూ చిట్ట చివరి రోజుల్లో సర్వనాశనం అయిపోతాం, చివరికి చచ్చాక నరకానికి పోతాడు. ఎస్ శాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి అన్నాడు భగవద్గీతలో. శాస్త్రాలలో చెప్పిన వాటిని నీ ఇష్టం వచ్చినట్టు వక్రబుద్ధితో భాష్యం చెప్పి వాటిని తిరస్కరించి నీకు ఎలా అనిపిస్తే అలా ప్రవర్తిస్తే దానివల్ల ఈ లోకములో నువ్వు సుఖపడవు, సిద్ధి పొందవు, ఈ లోక సుఖమే కాదు పరలోక సుఖం లేదు, నరకానికి పోతావని చెప్పాడు ఆయన. నా సుఖం నా పరాంగతి, పరాగతి లేదు ఈ లోకంలోనూ లేదు సుఖం, ఇంకెందుకు అది? అందువల్ల దేవాలయాలకి ప్రదక్షిణ చెయ్యండి అని చెప్పారంటే చెయ్యాలి, దీపం వెలిగించంటే వెలిగించాలి, గోవుని పూజించంటే పూజించాలి. ఇవన్నీ వేళకోళానికి రాశాడా వ్యాసుడు. ఆయనకి లోక శ్రేయస్సు అంటే ఏమిటో తెలుసు, లోకం ఎలా బాగుపడుతుందో తెలుసు. అందులో ఉన్న అంతరార్థం నీకు తెలియక నీ ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం నోరు ఉంది కదా అనని, ఏదో 10 మంది చప్పట్లు కొడుతున్నారు కదా అనని, ఈ పిచ్చి పిచ్చి చౌకులు వేసి పురాణాలు చెబితే దానివల్ల ఇహం పరం రెండూ నశిస్తాయి. అలా ఎవడు శాస్త్రములకు వక్రబుద్ధితో భాష్యం చెబుతాడో వాటిని నమ్మడో వాడిని మూఢ అంటారు. ఈ మాట నిన్న కూడా మీకు చెప్పాను, అగస్త్యుడు ఆ సంబోధన చేశాడు అని. అందుకని ముందు మూర్ఖ అనకుండా మూఢ, ఈ డబ్బు మీద వ్యామోహం విడిచిపెట్టరా, ఈ డుక్కురుండు కరణి, ఈ శాస్త్రాలు ఎందుకు చదువుతున్నావు నువ్వు? ఉద్యోగం సంపాదించుకుని డబ్బు సంపాదించడానికి. ఈ డబ్బు కూడా ఎంతకాలం సంపాదిస్తావు? డబ్బు సంపాదించొద్దని ఏమని లేదండోయ్, ధనాగమ తృష్ణ అనే శబ్దమునకు అర్థం ధనము సంపాదించవద్దు అని కొంతమంది అజ్ఞానంతో భాష్యం చెబుతున్నారు. ఎక్కడ మన పురాణములు కానీ శాస్త్రములలో కానీ లేక సన్యాసులు కానీ డబ్బుని నిర్లక్ష్యం చెయ్యమని చెప్పలేదు. నారదుడి కంటే గొప్ప యోగి ఉంటాడా? నారదుడు మహాభారతంలో సభాపర్వంలో ధర్మరాజు దగ్గరకు వచ్చి, నాయన డబ్బు ఎప్పుడు నిలవ పెట్టాలి, వచ్చిన డబ్బుని లెక్క చూసుకోవాలి, ఆదాయానికి మించి ఖర్చు పెట్టకూడదు, వచ్చే ఆదాయం 10 రూపాయలు అయితే 100,000 రూపాయలు అప్పు చేసి ఏదన్నా వస్తువు కొంటే చివరికి సర్వనాశనం అయిపోతావు, ఎప్పటికప్పుడు భటులకు జీతాలు ఇవ్వాలి, తనకొచ్చే ఆదాయ వ్యయములు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేవాడు ఎందుకు పనికి రాకుండా పోతాడని నారదుడు చెప్పాడు. కాబట్టి డబ్బు ఎప్పుడు సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి, ఆ ధనమే లోకమని బతకద్దన్నాడు. డబ్బు సంపాదిస్తున్నారు, సద్వినియోగం చెయ్యాలి. డబ్బు సంపాదించాలి, దాన్ని 10 మందికి ఉపయోగించాలి. ధనమే లేకపోతే ఈ సృష్టి నడవదు, కానీ ఈ డబ్బే లోకమని ఆడవడం ఉందే అది ప్రమాదం. తృష్ణ అనే శబ్దం ధనమునకు ఎందుకు వాడారు ఇక్కడ అంటే, అలాంటి వాళ్ళని కొంతమందిని శంకరుడు చూశాడు, నేను చూశాను. ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు 100,000 సంపాదిస్తాడు, కానీ ఆయన చూడండి చింకి గుడ్డలే కట్టుకుని తిరిగేవాడు, కనీసం స్నానానికి మంచి సబ్బు వాడడం, ఆయన జీవితంలో ఎప్పుడు కనీసం ఇంట్లో బైక్ కూడా వాడడం, తిండి ఆ దరిద్రపు పాతకాలపు సత్తుగిన్నెలోనే తింటాడనమాట, చచ్చిపోయిన రూపాయి తీయడు, ప్రాణం పోతున్నా ఇంక ఏ పనికి డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ డబ్బును అలా పోగేసి పోగేసి చివరి చచ్చిపోతే ఏంటి ఉపయోగం? ధనము దేనికి సంపాదిస్తున్నావు? ధనము నువ్వు సుఖంగా బ్రతకడానికి, ఇలా 10 మందిని సుఖంగా బ్రతికించడానికి, ఇంతమందికి అన్నం పెట్టడానికి, లేదా ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించడానికి. ఈ విధంగా నీవు బ్రతుకుతూ ఇతరులను బ్రతికించడానికి ధనం సంపాదిస్తే అప్పుడు అందులో ధన సంపాదనలో తృష్ణ లేదు, పవిత్రత ఉన్నది. పిసినిగొట్టుదనంతో డబ్బుని దాచినవాడు, ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టనివాడు, వాడు ధనతృష్ణ కలిగిన వాడట. తన ఆదాయమును దాటి రెచ్చిపోయి ఖర్చు పెడతాడు చూసారా, వాడు ధనతృష్ణ కలిగిన వాడట. ఈ ఇద్దరికీ ప్రమాదం అని చెప్పారు. డబ్బును ఎప్పుడూ కూడా స్థాయి దాటి ఖర్చు పెట్టకూడదు. వచ్చేది 10 రూపాయలు, ఎప్పుడు చూసినా అప్పులు చేసేస్తే ఏంటి ఉపయోగం? నీ టీవీని ఎవడో చూడక్కడ, నీకు ఎంత వచ్చిందో, రేపు పొద్దున్న నువ్వు ఎలా బతుకుతున్నావో అనేది నీ కుటుంబానికి కావాలి. కానీ బయటవాడు నువ్వు కారులో వస్తే ఓహో అన్నాడు కదా అని కారు మెయింటైన్ చేసి చివరికి బేరం అంటే అప్పులు పాలైపోతే రేపు నశించిపోతే నీ మొహం ఎవడో చూడ్డు. కాబట్టి ఆదాయమునకు మించి వ్యయము చేసినా వాడికి ధనాగమ తృష్ణ ఉన్నది. ఆదాయం వచ్చినా దానిని వ్యయం చెయ్యక దాచి లోభముతో ఈ డబ్బును ఎవరికి పెట్టని వాడున్నాడే వాడు ధనాగమ తృష్ణ కలిగిన వాడే. లోభశ్చేదగుణేన కిం. ప్రపంచంలో దుర్గుణాల్లో కల్లా గొప్ప దుర్గుణం ఏమిటో తెలుసా? పిసినుగొట్టుతనం అన్నమాట. రామరామ మహానుభావులు కొంతమంది ఉంటారు, మరి ఏ ముహూర్తంలో పుడతారో కానీ మేషం మొదలుకొని మేనలగ్నం కాకుండా మహిష లగ్నం అని లగ్నం కొత్త లగ్నంలో పుట్టారో ఏమిటో తెలియదని ఒక్కొక్కళ్ళు నాతో ప్రయాణం చేస్తారు. కాఫీకి డబ్బులు నేను ఇచ్చేసాక అయ్యో మీరు ఇచ్చేసారా, నెక్స్ట్ టైం నేను ఇస్తానండి అంటాడు. ఆ నెక్స్ట్ అనేది ఎప్పుడు తెలియదు, యావజ్జీవితం నెక్స్ట్ టైం అనేది రాసుకోవాలి మనం. మంచినీళ్ళకి ఖర్చు పెట్టాడు, టీ కాఫీలకు ఖర్చు పెట్టలేడు, చూస్తూ చూస్తూ తినడు, నేను పెట్టకపోతే తిండవాడు. ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ కొన్ని సత్యాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. ఒకప్పుడు నాతో పాటు ఓ ఇద్దరు మహానుభావులను యాత్రకి తీసుకెళ్ళాను. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏదో కారణం చేత కావాలని నేను కొంటిగా ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుని భోజనం చేయండి అన్నాను. ఓ హోటల్ చూపించి, అది మంచి మడి కలిగినటువంటి ఒక హోటల్ అయోధ్యలో అనమాట. వెంటనే నాతో వచ్చిన శిష్యులు మాకు ఆకలి లేదండి అన్నారు. అందరూ తింటున్నారు, వీళ్ళు తినడం లేదు. ఆకలి లేకపోవడం ఏంటి, 24 గంటలుగా ప్రయాణం చేసి వచ్చాక ఆకలి లేకపోవడం ఏమిటి? ఒక్కొక్కటి చపాతి ఒక్కొక్కటి పూరి ఆర్డర్ ఇచ్చి తింటూ ఉంటే వీళ్ళు మాత్రం ఆకలి లేదని కూర్చున్నారు. అందుకని నేను వీళ్ళు చచ్చిపోతారేమో తిండి కోసం అనుకుని డబ్బులు నేను ఇస్తాను మీరు ఇద్దరు తినండి అన్నాను. వెంటనే 6 పూరి 8 చపాతి కూర. ఒరే మరి ఇందాక ఆకలి లేదన్నారు, 6 పూరి 8 కూర ఏమిట్రా అంటే ఇందాక లేదు కానీ ఈ కాసేపట్లో ఆకలి వేసిందండి అన్నారు. అంటే నేను బిల్లు ఇస్తున్నాను కాబట్టి నా జేబుకి చిల్లైనా బిల్లు నేను ఇస్తున్నాను కాబట్టి వాడికి 8 చపాతీలు తినాలనిపించిందిట. అదే వాడిని బిల్లు ఇచ్చుకోమంటే తినలేట. ఇంకెందుకు ఈ డబ్బు సంపాదన వల్ల లాభం ఏమిటి చెప్పండి? నీ పావలా నీది, నా పావలా నాది, ఇదే లెక్క. ఈ పిసిరుగొట్టుతనం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇలా సంపాదించేవాడికి ధనతృష్ణ ఉన్నది. అందుకని ఓ మూఢ, శాస్త్ర మర్యాద తెలియనివాడా, నీ బ్రతుకు ఎలా బతకాలో తెలియటం లేదురా. డబ్బుని సంపాదించాలనే ఈ వెర్రి కోరిక, ఈ డబ్బుని సక్రమంగా వినియోగించాలనే జ్ఞానం లేకపోవడాన్ని విడిచిపెట్టరా. నీ బుద్ధి సద్బుద్ధి చేసుకో. ఇప్పటివరకు నీ బుద్ధి దుర్బుద్ధి, ఎందుకంటే నీ బుద్ధిలో ధనం మీద వ్యామోహం తప్ప ధనమును సద్వినియోగం చేయాలనే కోరిక లేదు. రేపు భవిష్యత్తులో ఏమవుతావో తెలియదు, ఇంకా 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 డబ్బు సంపాదిస్తావు, చివరికి ఏమైపోతావో తెలియదు. ఆ దుర్బుద్ధి విడిచిపెట్టు, సద్బుద్ధి పొందు. నీ మనసులో వితృష్ణ, విశేషమైన తృష్ణ విడిచిపెట్టు. తృష్ణ వేరు, వితృష్ణ వేరు, ఈ రెండింటి కొంచెం తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది పాపం ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. వీళ్ళు దేవుడిచ్చినటువంటి ఆ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకున్నారు, వచ్చిన డబ్బు సంపాదించుకున్నారు, ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టారు, దాచాల్సిన చోట దాచారు, నెలకి టెన్షన్గా పింఛన్ వస్తూ ఉంటే కొంచెం కంచంలో పెట్టుకుని తింటున్నారు. ఇది మామూలు తృష్ణ. వితృష్ణ అంటే ఏమిటనమాట, ఈ వచ్చింది సరిపోదు వాడికి. అందుకని అడ్డదారిలో ఎలా సంపాదించాలి ఎలా సంపాదించాలని నిరంతరం అక్రమ మార్గాలని వెతికి 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 సంపాదించేలోపు వీడు గుండిపోటు చచ్చిపోతాడట. లక్షలు సంపాదించి టెన్షన్తో హార్ట్ అటాక్ వచ్చి చివరికి ఈ డబ్బుని రోగాలకి మందులకే ఖర్చు పెట్టి ఎందుకు పనికి రాకుండా చచ్చిపోయే వాళ్ళందరి యొక్క కోరికని వితృష్ణ అంటారు. హాయిగా పవిత్రంగా సంపాదిస్తే ఆ సంపాదనలో ఎక్కడ వితృష్ణ ఉండదు. ఈ వికల్పమైన తృష్ణ వల్ల మనిషికి అనారోగ్యం తప్ప ఏమీ ఉండదు. వితృష్ణ అనే శబ్దానికి మహానుభావుడు శ్రీధరుడు ఒక గొప్ప వ్యాఖ్య రాశాడు. మనిషి మనస్సులో కొన్ని రకాలైన వెర్రి ఆలోచనలు వస్తే వాటిని వితృష్ణ అంటారట. అంటే ఏమిటనమాట, నేను బాగా చదువుకున్నాను, డబ్బు వస్తుంది, నాకు ఏ లోటు ఉండదు, ఈ ప్రపంచంలో నాకు ఏ లెక్క లేదు అనుకోవడం వితృష్ణ. అలాగే ఎదురుగుండా ఉన్న వాళ్ళ యొక్క తాత్కాలిక లక్షణములను చూచి ఈ లక్షణములే శాశ్వతం అనుకోవడం వితృష్ణ. దానికి ఉదాహరణ చెప్పనా, ఒక ఆయనకి 2 కొడుకులు. పెద్ద కొడుకు పెద్దగా చదువుకోలేదు, వాడికి ఏం రూపాయి రాదు, అందుకని నా పెద్ద కొడుకు గురించి నాకు బెంగండి, నా 2వ కొడుకు ఉన్నాడండి, వాడు బాబోయ్ ఆఫీసర్ అండి, లక్షల జీతం వచ్చేస్తుంటే వాడికి ఏం లోటు లేదు అనుకునేవాడు ఆయన. పెద్ద కొడుకు శుభ్రంగా బతుకుతున్నాడు, 2వ కొడుకుకి ఎంత గింజుకున్నా ఏ సుఖం లేకుండా అయిపోయింది. అంటే ఆయన దృష్టి ఎంతసేపు ఈ పెద్ద కొడుకు చదువుకోవటం లేదు వీడు పనికి మాలవాడు అనుకున్నాడు, 2వ కొడుకు ఏదో తవ్వి తలకెత్తుతాడు అనుకున్నాడు. ఎవడిని గురించి ఎక్కువగా ఊహించాడో వాడు భ్రష్టుడు అయ్యాడు, వాడి జీవితం బాగలేదు. ఎవడు భ్రష్టుడు అనుకున్నాడో వాడు బాగుపడ్డాడు. ఎవరిని గురించి సక్రమమైన ఊహ చెయ్యలేకపోవడాన్ని కూడా వితృష్ణ అంటారు. అందుకే మనం ఇవాళ ఉన్న ఈ స్థితిని చూడకండి. ఇవాళ ఏదో ఈ పిల్లకి 10 రూపాయలే జీతం వస్తుందనుకోండి, రేపు పొద్దున అమ్మాయి అదృష్టం బాగుంటే ఏ కోటీశ్వరుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఆవిడే కారులో వచ్చి గురువు గారు మీకు కంకణం వేయిస్తానచ్చు. ప్రస్తుతానికి కంకణం కూడా ఇవ్వలేకపోయినా రేపు కంకణం వేయించవచ్చు. అలాగే వాడు మహానుభావుడు కోటీశ్వరుడు అనుకున్నవాడు రేపు పొద్దున ఏమైపోతాడో మనకి తెలియదు. అందువల్ల లౌకిక దృష్టితో ఈ వ్యక్తి ఇంతే అనే ఊహ ప్రమాదకరమైనది, దానికి వితృష్ణ అని పేరు. దానిని విడిచిపెట్టితే వాడు సద్బుద్ధి పొందుతాడు. కాబట్టి ఏ వ్యక్తిని ధన కోణంతో చూడకు, లేదా ఇప్పుడున్న స్థానంతో చూడకు. ఎప్పుడు ఎవడు ఎలా ఉంటాడో తెలియదు గనక అంతా పరమాత్మలేలా అని భావించు. దానికి సద్బుద్ధి. ఈ సద్బుద్ధిని ఎప్పుడు నీ మనస్సునందు ఉంచుకో. మనసి మనస్సునందు సద్బుద్ధిం, సద్బుద్ధిని కురు ఉంచుకో. ఎప్పుడు వీలున్నంత వరకు మంచి బుద్ధితో ఉండు. పరులకు ద్రోహము చెయ్యకుండా ఉండే బుద్ధి సద్బుద్ధి. మాట వరసకు కూడా మన మనస్సుతో ఇతరులకు అపకారం తలపెట్టకూడదట. మనస్సులో కూడా చేతలతో చేయలేకపోవచ్చు, అది వేరే విషయం, కానీ మనస్సులో కూడా ఏడుపు రాకూడదనమాట. ఎవడో ఒక వ్యక్తి అదృష్టవశాత్తు మంచి భవనం కట్టుకున్నాడు, అమ్మాయ వాడు బిల్డింగ్ కట్టుకున్నాడు అని సంతోషించాలి, అది సద్బుద్ధి అంటే. అయ్య బాబోయ్, వీడు నా కళ్ళ ముందే 7 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు, వీడు కారు కొన్నాడు అని ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది మనకి, అది దుర్బుద్ధి. కాబట్టి మనస్సులో ఎప్పుడూ కూడా మంచి ఆలోచనే రావాలి, చెడ్డ ఆలోచన మాట వరసకు కూడా రాకూడదు. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్లే తగిన సంపాదన వస్తుంది. ఇవాళ ఇవాళ మనకు వచ్చే డబ్బంతా ఇవాళ మనం చేస్తున్న కష్టఫలితం అనుకోకండి. మీరు ఒకప్పుడు చేసిన కష్టం ఇప్పుడు ఫలిస్తుంది. ఓ మామిడి చెట్టు వేశారు, మామిడి చెట్టు వేసిన వెంటనే పెరిగిపోయి పళ్ళు ఇవ్వదుగా. ఓ చెట్టు అక్కడ నాటిన తర్వాత అందులో జలం పోసి అది చావకుండా జాగ్రత్తగా కాపాడగా కాపాడగా 4 ఏళ్లకో 5 ఏళ్లకో 6 ఏళ్లకో చెట్టు పెరిగి క్రమక్రమంగా ఫలాలు ఇస్తుంది. చెట్టు ఎప్పుడు నాటిన వెంటనే ఫలితం ఇవ్వదు. అలాగే మానవుడికి కూడా ఇవాళ వస్తున్న సంపద, ఇవాళ వస్తున్న కీర్తి ఎన్నో యుగములుగా జన్మలుగా సంవత్సరములుగా చేసిన కర్మల ఫలితం అని గ్రహించాలట. ఒక వ్యక్తి ఒకటో సంవత్సరం నుంచి 20 ఏటు వరకు కష్టపడి చదివి ఆ తర్వాత టెస్టులు రాయిగా ఉద్యోగం వస్తే ఈ ఉద్యోగం అంతా ఈ ఒక్క క్షణంలో రాలేదుగా, 20 ఏళ్ల కృషి ఉంది దాని వెనకాల. ఇవాళ మేము పురాణం చెప్పడానికి వెనకాతల ఒక్క గోవింద శబ్దం గురించి మీకు చెప్పాలంటే నేను ఆ గోవింద శబ్దం ఏ ఏ పురాణాల్లో ఉన్నాయో ఒకప్పుడు చదివాను కనుక చెప్పగలిగాను. ఆనాడు చదవకపోతే ఏం చెబుతాం? 24 గంటలు కుటుంబంతో సంబంధం లేకుండా అదే లోకంగా చదివితే ఇప్పుడు మీకు పురాణాలు చెబుతున్నాం. కాబట్టి ఈనాడు ఈ పౌరాణికుడు ఈ పేరు తెచ్చుకోవడం వెనకాతల ఎంత కృషి ఉందో మీకేం తెలుస్తుంది? తెలియదు చాలామందికి. ఆవదం దీపాలు లేని రోజుల్లో వీధి లైట్ల కింద రహస్యంగా రాత్రిపూట ఎన్నో పొదల్లో కూర్చుని ఈ పుస్తకం చదివితే వాడేమంటాడో అని ఇంట్లో వాళ్ళకి భయపడి చదివి, ఒక్కొక్కప్పుడు అక్కడ మాకు సరస్వతీ స్త్రీ సమాజం అని ఉండేది మా గణపురంలో, ఆ సమాజం నిండా రకరకాల పురాణాలు ఉంటే ఆ పురాణాలు ఆవిడ ఇచ్చేది కాదు మాకు, ఆ వరలక్ష్మి గారు, నీకెందుకు కుర్రాడివి నువ్వు చదవు అనేది. అందుకని ఆవిడికి చెప్పకుండా రహస్యంగా ఎత్తుకొచ్చి చదివి వెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళం. మళ్ళీ అదొక గొడవ, పుస్తకం ఎత్తుకుపోతే ప్రమాదం కదా, అందుకని ఆవిడికి తెలియకుండానే పుస్తకం జాగ్రత్తగా పట్టుకొచ్చి చదివి మళ్ళీ జాగ్రత్తగా అక్కడ పెట్టేవాడిని. మీరు చెబితే ఆశ్చర్యపోతారండి, గుడ్డి దీపాల్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి దీపాల్లో చదువుకున్నాం ఆ రోజుల్లో. మామూలు చదువు కాదు ఇదంతా, ఆత్మస్థుతి కోసం చెప్పడంలా. ఒక వ్యక్తి అనర్గళంగా పురాణం చెప్పాలంటే ఎంతో కృషి చేయాలి, ఒక వ్యక్తి అవధానం చేయాలంటే కృషి చేయాలి. అలాగే వాళ్ళ డాక్టర్ గారు మీకు స్కిన్ స్పెషలిస్ట్ అయ్యి ఆ మందు వేయాలంటే ఆయన ఎంత కష్టపడిపోతే ఆ చూసి చూడగానే ఈ చర్మమునకి ఈ రోగం ఉంది, ఈ టాబ్లెట్ లేక ఈ ఆయింట్మెంట్ ఈ ఇంజెక్షన్ దీనికి సరైన మందు అని ఎలా చెప్పగలుగుతున్నారు? కృషి ఉందా లేదా? అలాగే మీరంతా ఎలక్ట్రానిక్స్ పరికరాలు సన్నగా అందంగా తయారు చేయాలంటే దాని వెనకాతలు ఒక్క క్షణంలో రాదు, ఇది మీరు దృష్టి పెట్టాలి, కృషి చేయాలి. చేయగా చేయగా వైర్లు తయారు చేయగలుగుతారు. ఏమీ లేకుండా హాయిగా తినొచ్చి అక్కడ కూర్చుని సాయంకాలం వెళ్ళి సంతకం అయిపోయాక వెళ్ళిపోతానంటే ఏమొస్తుంది నా మొహం? ఇదిగో కొంతమంది మహానుభావులు ఉద్యోగాల్లో రిజర్వేషన్తో పొందినటువంటి ఉద్యోగాల్లో ఉంటాయి, అవి వాడికి ఏమీ రాదయ్యే. అక్కడ కూకోయండి అంటాడు, ఫలారాలు వస్తాయండి అంటాడు, ఆయనేమో మన సుశర్మ గారికి పాఠం చెబుతాడు. దానివల్ల ఏంటి ఉపయోగం? అది కర్మ. అది ఇలా అన్నానని ఏమన్నా అనుకున్నా మేమేం భయపడలేదు. ఎందుకు చెప్తానంటే ప్రతి వ్యక్తి వాళ్ళ పైకి వచ్చాడంటే, ధనము సంపాదించాడంటే, కీర్తి పొందాడంటే దాని వెనకాతలు ఎంతో కృషి ఉండాలి. ఆ కృషిని నిజకర్మ ఉపాత్తము అంటారు. తాను చేసిన పనికి తగిన ఫలితం ఇప్పుడు పొందుతున్నాడు అనమాట. ఒకప్పుడు చేశాడు కర్మ, ఆ కర్మ ఫలితం ఇప్పుడు పొందుతున్నాడు. అది ఈ జన్మలో అవ్వచ్చు, పూర్వజన్మలో అవ్వచ్చు. ఈ జన్మలోనూ కొంతమంది తాము చేసిన పని ఫలితం పొందుతారు, కొందరు పూర్వజన్మ కర్మల ఫలితం పొందుతారు. అది ఎలాగో చెప్పమంటారా? మొన్న ఒక పిల్లను చూశాను, ఆ పాపకు 3 ఏళ్ళు, అసలు మాటలు సరిగ్గా రాని వయస్సు 3 ఏళ్ళు. ఆ వయస్సులో ఆ పిల్ల పాడేస్తుందండి, నాకు మతిపోయిందనమాట. ఎలా పాడేస్తుంది? హనుమాన్ చాలీసా పాడేసింది, భజగోవిందం పాడుతోంది, ఎక్కడ శృతి తప్పకుండా పాడుతోంది. కొంతమంది పుట్టి పుట్టగానే పాటలు పాడుతున్న వాళ్ళు లేరు. ఈ మధ్యన ఒక ఈ మధ్యన కొంచెం పెరిగిందనుకోండి పాప, ఆ పాప భజగోవిందం కూడా కాదు, హనుమాన్ చాలీసా సింధు భైరవి రాగంలో పాడింది. కర్ణాటకలో ఎక్కడో ఉంటుందంటే కేరళలోనూ కానీ, నేను ఆ పాపను చూడలేదు కానీ ఆ పాప యొక్క గానాన్ని నాకు వాట్సాప్లో పెట్టరమ్మా. ఆ సూర్య గాయత్రి, కరెక్ట్ ఆ పేరు సూర్య గాయత్రి అండి. పాప పాడినటువంటి హనుమాన్ చాలీసా విన్నాక నాకు మతిపోయింది. ఆ పాపతో పాటు బ్రహ్మం ఒక్కటే అని ఒక కుర్రాడు వాడు పాడాడు. వాడు వయసు చూస్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. కొంతమంది పిల్లలు పుట్టి పుట్టగానే వేదాన్ని అప్పచెబుతున్నారు. మా తమ్ముడి కొడుకు 8 ఏళ్ల వయసులో కారు నడిపేశాడు. అంటే పూర్వజన్మలో కారు మెకానిక్ ఇలా పుట్టాడేమో తెలియదు, సరిగ్గా 8 ఏట కారు నడిపాడండి, నాకు మతిపోయింది. పూర్వజన్మ సుకృతం అంటారు దీనిని. కొంతమందికి పూర్వజన్మలో కొంతవరకు కృషి చేశాక హఠాత్తుగా ఆ కృషి ఆగిపోయి మళ్ళీ జన్మెత్తితే ఆ పూర్వవాసన ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ జన్మలో సంగీత విద్వాంసులుగా, పండితులుగా, కారు మెకానిక్లుగా, కారు డ్రైవర్లుగా, లేక డాక్టర్లుగా, యాక్టర్లుగా విచిత్రంగా పుడతారు వాళ్ళు. అవన్నీ పూర్వజన్మ సుకృతం. మీకు కూడా పూర్వజన్మలో సుకృతం ఉంది, అందుకే ఎలక్ట్రానిక్ పరికరాల్లో మీకు ఈ పరిజ్ఞానం వచ్చింది. అంటే పూర్వజన్మలో ఎక్కడో ఎవరికో కొంత పనిచేసి ఆపేశారు, అక్కడ చివరి మూమెంట్లో వాళ్ళకి సాయం చేయలేదు, దాంతో మళ్ళీ కొత్తగా కాయం వచ్చింది. ఈ కాయంతో ఈ జన్మలో మళ్ళీ కొనసాగిస్తున్నారు. పూర్వజన్మలో నా పురాణం వింటూ మధ్యలో లేచి వెళ్ళిపోయారు కొందరు. ఆ పాప ప్రాయశ్చిత్తంగా ఈ జన్మెత్తి మళ్ళీ ఇప్పుడు పురాణం వింటున్నారు. ఇప్పుడు ఈ జన్మలో మధ్యలో లేచి వెళ్ళారనుకోండి, మీకు మళ్ళీ ఇంకో జన్మ ఖాయం. ఇవన్నీ పూర్వజన్మలో మళ్ళీ వచ్చి వినాల్సిందే, తప్పనిసరిగా ఆ పని పూర్తి చేయాల్సిందే. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తన్నాయన, నీవు నీ పూర్వజన్మల్లో అర్జించిన పుణ్యం వల్ల, ఈ జన్మలో చేసిన కర్మల వల్ల భగవంతుడు నీకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. నీ కర్మములకు తగిన ఫలితం ఇస్తున్నాడు. ఈ కర్మలకి తగిన ఫలితం ఎంత వస్తే దానితో సంతోషించు, రాలేదని ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. ప్రతి వ్యక్తికి తాను చేసిన కృషికి తగిన ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఆ వచ్చిన దానికి సంతోషించాలి. రాలేదని ఎంత ఏడ్చినా రాదు, లేదా ఎంతో నానాయాత్ర పడిపోయి హఠాత్తుగా కంగారు పడిపోయినా అది రాదు. చెప్పాను కదా, మనిషికి తన కర్మ ఫలితం అనుభవించి తీరవలసిందే. ఎక్కడున్నా వస్తుందండి అది. అడవిలో పడితే కూడా మన డబ్బు మందైతే మన దగ్గరకు వస్తుంది. ఇంట్లో బీరువాలో దాచినా సమయానికి కొంతమందికి వాడి డబ్బు వాడి చేతికి రాదు. నేను ఎంత ఆశ్చర్యపోతానంటే ఒక్కోసారి నా జీవితం గురించే చెప్తే వదిలిపోతుంది, ఇతరుల గురించి చెప్పడం ఎందుకు? ఓసారి కాశీలో ప్రవచనం ఏర్పాటు చేశారు ఒకళ్ళు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 6 గురులతో కలిసి వెళ్ళాం. 6 గురికి కలిపి 116 చేతిలో పెట్టారు. కాశీక్షేత్రంలో ప్రవచనం అంట 116. దారి ఖర్చులు ఎంత అవుతాయి? 6 గురు వచ్చారు, వీళ్ళందరూ ఎలా పెడతారు పట్టించుకోకుండా ఆయన, మీరు డబ్బులు అడగరట కదా అన్నాడు ఆయన. డబ్బులు ప్రవచనానికి అడగరు కానీ దారి ఖర్చులు ఎవరిస్తారు మరి? అందుకే ఒక ఆయన చాలా తెలివైన వాడు, నేను ప్రవచనానికి ఎవరి దగ్గర పుచ్చుకోనండి, విమానం ఖర్చులు మాత్రం జాగ్రత్తగా రాను పోను మీవేనండి అని టిక్కెట్లు మీ చేతే బుక్ చేయిస్తున్నారు, లేకపోతే ఇబ్బంది కొంత. అదొక యాతన. తిక్కును మనకుండా నాతో పాటు వచ్చిన ఆయన, నేను మా అన్నగారిని తీసుకెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఇంకో 4 వచ్చారు. భగవంతుడు కాశీక్షేత్ర దర్శనం కోసం ఇలా పిలిచాడు అని తిరిగి వచ్చేస్తూ ఉంటే దారిలో విజయవాడకి చెందిన పొట్టి మాధవరావు గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన భార్య కాశీక్షేత్రానికి వచ్చింది. ఆవిడ చూసి మతిపోయి, గురువుగారు మిమ్మల్ని చూడాలని ఎంతో కాలం అనుకుంటున్నామండని ఏసీ కంపార్ట్మెంట్లో ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి 15,000 రూపాయలు ఇచ్చి పంపించింది. కాశీక్షేత్రంలో ప్రవచనం చేస్తే 6 గురికి కూడా. ఆ రోజు నాతో పాటు గుర్తివారి అబ్బాయి కూడా ఉన్నాడు, సుబ్రహ్మణ్యం కూడాను, అతనికి కూడా ఊరికి వచ్చాడు. అతనికి కూడా 1,000 రూపాయల నోట్లు ఉన్న రోజుల్లోనండి, రద్దు అవని క్రితం. మేమేం దాచుకోలేము కదా, కనుక మా చేతికి ఇచ్చారు. ఎవరికి ఖర్చు పెట్టి వెళ్ళవలసిన అవసరం లేకుండా వాళ్ళ ఖర్చులతో సహితంగా వచ్చింది ఆనాటి విషయం. చాలా కాలం క్రితం విషయం చెబుతున్న మాట ఇది. నేను ఎందుకు చెబుతున్నానంటే, నీకు రావలసి ఉంటే రైలులో అయినా నీ సొమ్ము తిరిగి వస్తుంది. నీకు వచ్చే యోగము లేకపోతే ఎంత గింజుకున్నా నీ సొమ్ము రాదు. అందుకని రానిదాని కోసం బెంగ పెట్టుకోవద్దండం కోసమే నీ కర్మముతో నువ్వు కష్టపడి సంపాదించగా వచ్చిన డబ్బు ఏదొస్తే దానితో వినోదయ సంతోషించు. ఒకవేళ ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, నేను పొద్దునుంచి సాయంకాలం దాకా కష్టపడ్డాను, ఏదో ఈ పూట 500 వస్తాయనుకున్నాను, 500 రాలేదు, 100 వచ్చింది అని ఏడుస్తూ కూర్చుంటే నీకు 500 వస్తాయా? మిగిలేదు అనారోగ్యం. దుఃఖం వల్ల ఆరోగ్యం నశిస్తుంది, శాంతి నశిస్తుంది, లేనిపోని కష్టాలు వస్తాయి, కానీ ఏ విధమైన లాభము మళ్ళీ ఉండదు. అందుకే జ్ఞానులు దేన్ని పట్టుకోరు. అటువంటి వాళ్ళని సమలోష్టాస్మ్య కాంచనులు అంటారు. చాలా కాలం క్రితం హరిద్వార క్షేత్రం దగ్గర ఒక మహాసన్యాసి ఉపన్యాసం చెప్పాడు. ఆయన పేరు ఈనాటి వాళ్ళకి తెలియదు కానీ పాత వాళ్ళకి తెలుస్తుంది, ప్రభుదత్త బ్రహ్మచారి అంటారు ఆయన్ని. ఆయన గురించి క్లుప్తంగా 2 ముక్కలు చెబుతాను మీకు. ఒకప్పుడు దాదాపు 150 క్రితమో 160 క్రితమో కానీ కరెక్ట్గా డేట్ చెప్పలేం కానీ కొంతమంది హరిద్వార్లో స్నానం చేయడానికి వెళ్ళారు. హరిద్వార్లో గంగ మహావేగంగా వెళ్ళిపోతుంది. ఈ దంపతులతో పాటు వాళ్ళ కుర్రాడు కేవలం 5 సంవత్సరాల కుర్రవాడు, అతనికి వీపు మీద ఇంత పుట్టుమచ్చ ఉండేది. ఈ కుర్రవాడు కూడా స్నానానికి దిగాడు. ఈ గంగానదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మీకు వీలుంటే చూడండి, హరిద్వార్ గంగానదీ ప్రవాహం ఉంటుంది, అక్కడ ఒకసారి గంగలో పడితే ఇహవాడు గంగా తీరానికి వెళ్ళిపోయినట్టే, శివలోకానికి వెళ్ళిపోయినట్టే. పాపం తల్లిదండ్రులు తీర్థయాత్రకు వెళ్ళాం, గంగలో కొట్టుకుపోయామని ఏడ్చారు. ఈ కుర్రాడు హరిద్వారంలో కొట్టుకుపోయిన కుర్రవాడు అక్కడి నుంచి హరిద్వారం నుంచి ప్రయాగ దగ్గరకు వచ్చాడు. ప్రయాగలో గంగా యమున కలుస్తాయి కదా, కలిసి కుర్రాడిని మళ్ళీ అక్కడి నుంచి కాశీ తీసుకొచ్చాయి. ప్రయాగ నుంచి కాశీ వస్తుంది గంగ. ప్రయాగలో యమున గంగ రెండూ కలిసిపోతాయి. ఆ మహాప్రవాహం గంగానది కాశీకి ప్రవహిస్తుంది. కాశీ నుంచి అలా వెళ్ళి ఎన్నింటిలో కలుపుకుని చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడి హరిద్వారు ఈ కుర్రాడు అలా కొట్టుకుంటూ కాశీ క్షేత్రానికి వచ్చాడు. అక్కడ ఒక సన్యాసి మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తూ ఉంటే ఈ కుర్రాడి జుట్టు కనపడిందిట. ఎవరో శవాన్ని ఏమైనా ఇక్కడ సగం సగం కాలుతున్నదాన్ని గంగలో తోశారా, లేక కుర్రవాడి శవం కదా అని తగలబెట్టకుండా నీటిలో తోసేశారా, అందులో ఆ రోజుల్లో తగలబెట్టకుండా కూడా తోసేసేవారు కొంతమందిని అనుకుని, ఇంతలో ఆయనకేదో అనుమానం వచ్చింది. ఈ కుర్రాడిలో ఎక్కడో ప్రాణం ఉంది అనిపించి ఆ జుట్టు పుచ్చుకుని పైకి లేగాడు. కుర్రాడు బతికే ఉన్నాడు. ఇంకా హరిద్వారంలో పడిన వాడు కాశీదాకా కొట్టుకొచ్చాడు, బతికాడు. ప్రాణం ఉంటే, యోగం ఉంటే, ఆయువు ఉంటే వాడు ఎలాగైనా బతుకుతాడు. ఆయువు లేకపోతే ఇంట్లో కూర్చున్న ఢామం చేస్తాడు. నాయనలారా, మీకేం భయం లేదు. స్కైలాబ్ అని పూర్వం ఉండేది మీకు తెలుసు కదా, స్కైలాబ్ రెత్తి మీద పడుతుందిట అని అప్పట్లో అందరూ భయపడిపోయి వాళ్ళ ఆస్తులు అందరికీ తలకొలికి రాసిచ్చారులేండి. మా గణపురం ఓ స్వామీజీ వచ్చారు, స్కైలాబ్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాను నాయన అని ఇలా చెయ్యెత్తాడు ఆయన. ఇంతలో ఫ్యాన్ విరిగి నెత్తి మీద పడింది, ఆయన తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ప్రాణం స్కైలో కలిసిపోయింది. స్కైలాబ్ నుంచి రక్షించలేదు, నెత్తి మీద ఫ్యాన్ విరిగి పడి చచ్చిపోయాడు ఆయన. నిజంగా జరిగింది. ఓ స్వామీజీ పాపం పరమేశ్వరి కంజికా పరమేశ్వరి ఆలయంలో సత్రంలో ఉపన్యాసానికి వచ్చి చచ్చిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఎవడెవడిని రక్షించగలడో, పోయే కాలం వస్తే ఫ్యాన్ విరిగి నెత్తి మీద పడుతుంది. నా నెత్తి మీద లేదు కదా ఫ్యాను, ఎందుకైనా మంచిది. కాబట్టి ఈ చెప్పలో యోగం అలా ఉంటుంది. ఆయు ఉందా, రైలు కింద పడి కూడా బతుకుతాడు. అలా ఈ మహాత్ముడికి ఆయు ఉన్నది. ఆ కుర్రవాణ్ణి పైకి తీసి నీళ్లు కక్కించి ఆ పరమాత్ముడిచ్చాడని ప్రభుదత్త బ్రహ్మచారి అని ఆయనకి పేరు పెట్టారు. ఆయన ఆశ్రమంలో ఉండి సంస్కృతం హిందీ నేర్చుకున్నాడు. హిందీలో వ్రజభాషలో వ్రజభాగవతం అని ఒక భాగవతం రాశాడు. మా నాన్నగారు 1932 నుంచి 37 వరకు కాశీలో చదువుకున్న రోజుల్లో ఈయన ఆశ్రమంలో ఉండేవారు. ఆయన మా నాన్నగారి చేత పురాణం చెప్పించేవారు. ఆయన చచ్చిపోయి 55లోనో 60లోనో వెళ్ళిపోయారు. నేను ఏనాటి మాట, ఆయన వెళ్ళిపోయిందే మనకి ఎవరికి నాలాంటి వాడు ఎరగడు. అద్భుతమైన భాగవతం రాశారు ఆయన. అప్పుడప్పుడు నేను ఆ భాగవతాన్ని కూడా చెబుతూ ఉంటాను. ఆయన మా నాన్నగారికి తన జీవిత చరిత్ర చెప్పి ఆయనకి నాన్నగారి మీద అభిమానం వల్ల ఈ పురాణం చెప్పించేవాడు. ఒకసారి ఆయన, మా నాన్నగారు 1932 నుంచి 37 వరకు కాశీలో ఉంటున్న రోజుల్లో, ఆ 32 నుంచి 37 మధ్యలో నాన్నగారిని వెంట పెట్టుకుని హరిద్వార్ వెళ్ళారట. హరిద్వార తీరంలో కూర్చుని పురాణం చెబుతున్నారు. ఇంతలో ఓ మంచి కోటీశ్వరుడు వచ్చాడు. 2 ధగధగలాడుతున్న కంకణములు, ఒక్కొక్క కంకణం 12 కాసుల బంగారంతో తయారు చేసి, స్వామీ మీరు మహానుభావులు, ఈ హరిద్వార్లో పడిపోయి కూడా కాశీలో బతికారు అని ఆయన్ని పొగిడేసి, మీలాంటి ఉత్తములైన సాధువులకు ఏదన్నా ఇస్తే పరమాత్ముడు నాకు కొన్ని 1000 రెట్లు ఇస్తాడు, మళ్ళీ ఆయన స్వార్థం అది, ఈయనకి 2 కంకణాలు ఇస్తే ఆయనకి భగవంతుడు కొన్ని కోట్లు ఇస్తాడని అనే స్వార్థంతో, ఇదిగోనండి ఈ సేవకుడు మీకోసం 12 కోసలతో కంకణములు 2 చేయించి పట్టుకొచ్చారు అని 2 చేతులకి 2 కంకణాలు వేశాడు ఆయనకి. ఆయన ఎడమ చేతికున్న కంకణం ఇలా తీసి అటు ఇటు చూసి టిక్కున గంగలోకి విసిరేశాడు, హరిద్వార్ గంగలోకి. ఈ ఇచ్చిన ఆయన గుండెలు బాధేసుకుని, ఓరి నాయనోయ్ 12 కాసుల బంగారం కంకణం అని బాదుకుని ఆ నీళ్ళల్లో దూకాడు. ఈ నీళ్ళలో ఏం కనబడుతుంది, అది గంగ. ఇంకొంచెం లోపలికెడితే ఈయన వెళ్ళిపోయేటట్టున్నాడు. అందుకని ఏడుపు మొహం పెట్టుకుని, స్వామీజీ కరెక్ట్గా ఆ కంకణం ఏ స్పాట్లో పడిందో చెబితే గజయతగాళ్ళని పిలిచి ఆ కంకణం పైకి తీయిస్తానండి అన్నట్ట. అది ఏ స్పాట్లో పడిందో చెప్పనా అని 2 కంకణం తీసి విసిరి, ఇదిగో ఈ కంకణం పడిన చోట పడింది అన్నట్టు. ఆయన 2 కంకణం విసిరి ఇహ నెత్తి రోరు కొట్టుకుని వెళ్ళిపోయాడు. అంతటి మహాత్ముడు ప్రభుదత్త బ్రహ్మచారి, ఆయనకి బంగారము మట్టి బిడ్డ రెండూ సమానమే. సమలోష్టాస్మ్య కాంచనులు అంటారు వాళ్ళని. వాళ్ళు మట్టి బిడ్డని బంగారాన్ని సమానంగా చూస్తారు. ఇచ్చినవాడు అలా వెళ్ళిపోగానే, స్వామీజీ ఈ బంగారం గంగలో వేసే బదులు ఏ పేదవాడికైనా ఇస్తే ఎంత లాభం కదండి అన్నట్టు. ఎవడో పక్కవాడు, పేదవాడికి ఇమ్మంటావా అని గంగా అన్నారట. గంగలోంచి వెళ్ళే 2 కంకణాలు వచ్చి చేతిలో పడ్డాయి. ఈ కంకణాలు తీసుకెళ్ళి ఆయన అన్న పేదవాడికి ఇచ్చేట. ఆయన ఇది మా నాన్నగారు కళ్ళారా చూసి చెప్పిన మాట. గంగలోంచి వెళ్ళి ఆ కంకణాలు ఎగురొచ్చాయని చేతిలో పడ్డాయి. ఆయన నిజంగానే ఆ పక్కవాడు అన్నాడనే ఒకడున్నాడుగా పక్కన, ఎవడో వాడు ఏమన్నాడంటే, ఈ కంకణములు నీళ్ళల్లో వేసే బదులుగా ఈ పేదవాడికి ఇస్తే బతుకుతాడేమో అన్నట్టు. ఆ పేదవాడి చేతిలోనే పెట్టారు ఆయన. మనం మనకి వచ్చిన ధనమునకు సంతోషిస్తే బంగారం బంగారంలో చూడకుండా ఇది కూడా ప్రకృతిలో ఒక వస్తువు, ఈ సృష్టి రహస్యం అనుకుంటే పిలిస్తే లక్ష్మీదేవి చేతిలోకి వస్తుంది, వద్దంటే వెళ్ళిపోతుంది. అటువంటి వాళ్ళని ఏమంటారు, వచ్చిన దానితో సంతోషించే మహాత్ములు, ప్రాప్త లాభ ముదిత మానసులు అంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి లక్ష్మి పిలిస్తే పలుకుతుందండి. ఈ డబ్బు వెర్రి పట్టుకుని బంగారం పోతే 3 రోజులు ఏడ్చేసి, బంగారం పోయిందో ఈ బంగారం పోయిందో అని నువ్వు ఏడ్చినంత మాత్రం చేత నీ బంగారం వస్తుందా రాదు. అలాగని దాని మీద వ్యామోహం వదలమండల్లా, దానికోసం ఏడవద్దు అన్నాడు. నీవు కష్టపడి పనిచేయి, పని చేయడం నీ కర్తవ్యం. నీ కర్మము వల్ల భగవంతుడు మెచ్చుకుని నీకు ఎంత ఇస్తే అంతతో సంతోషించు, వినోదించు, అప్పుడు నీ జీవితం హాయిగా గడుస్తుంది. వాడు కాషాయములేని సన్యాసి. సన్యాసులందరూ కాషాయం కట్టుకోక్కర్లా. నేను నిన్న మీతో అన్న మాట వేళకోవడం కాదు, గోవింద గోవిందానండి కాషాయము లేని సన్యాసులు అవుతారు. శంకర భగవత్పాదుని గురించి బాగా అర్థం చేసుకోండి, కాషాయం కట్టకుండానే సన్యాసులం అవుతాం మనం. కాషాయం ధరించినంత మాత్రం చేత ప్రతివాడి మనస్సులో ఉన్న ఇంద్రియ నిగ్రహం రమ్మంటే వస్తుందా? కొంతమంది అద్భుతంగా ఇంతంత పొట్ట వేసుకుని, చెవులకు కుండలాలు పెట్టుకుని, నెత్తి మీద జటాదూటాలు పెట్టుకుని, విభూతి పెట్టుకుని, రుద్రాక్షలు వేసుకుని, జాయ్ చక్రాంతకు అన్నంత మాత్రం చేత, వీడు చక్రాంతకుడు కాదు, వాడు వక్రాంతకుడు. మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, వచ్చిన దానికి సంతోషించాలి, ధన వ్యామోహం విడిచిపెట్టకూడదు. అసలు ఇక్కడ విత్తము అంటే కేవలం డబ్బుని కాదు, ఏ వస్తువు మీద వ్యామోహము లేనివాడు. చాలా కష్టం అలా ఉండడం, చెప్పినంత సులువు కాదు, కానీ సాధన వల్ల దాన్ని మనస్సులో పెట్టుకోవచ్చు. నేను చెబుతున్నానని కాదు, కానీ మీలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఇక్కడ అలాంటి వాళ్ళ పేర్లు 1-2 సార్లు నేను చెప్పకూడదు. తమకి వచ్చిన దానితో సంతృప్తి చెంది రాని దానికి బెంగ పెట్టుకోకుండా గృహస్థాశ్రమములో ఉంటూ సన్యాసుల వలె జీవిస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా గోవిందుని యొక్క మారు రూపాలు. అందుకని ఈ వంకతోటి, ఆ ముసలాయన వంకతోటి మనకి శంకరుడు ఏమన్నాడు, మూఢ ధనాగమ తృష్ణాం జహీహి సద్బుద్ధిం మనసి కురు. వితృష్ణాం మనసి సద్బుద్ధిం కురు, నీ మనసులో ఉన్న వితృష్ణను విడిచిపెట్టి సద్బుద్ధి పొందు. నీవు పూర్వజన్మలో చేసిన కష్టపడి చేసిన పనికి తగిన ఫలితం ఏదొస్తే దానితో సంతోషించు, రాకపోతే ఏడవకు అన్నాడు. భగవద్గీత యొక్క పూర్తి సారాంశం